ओम शांति, ओम शांति, गुड मॉर्निंग। अंदर ब्रेकफास्ट చేసారా? ఫ్రెష్ గా ఉన్నారా? వెరీ గుడ్। సో ఈ రోజు ఎన్ని రోజు? ఓకే, డేట్ సరే। క్యాంప్ ఎన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి? 4 డేస్। మరి చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? క్లోజింగ్కి వెళ్ళిపోతున్నాం కదా, త్వరగా అయిపోయినట్టుంది కదా, రైట్। సో ఈరోజు మనందరికీ వాలిడిక్టరీ ప్రోగ్రాంలో మనందరిని కలవడానికి, తర్వాత వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించడానికి మన మధ్యలో చాలా చాలా పెద్ద వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, చాలా సింపుల్ అండ్ వెరీ నోబుల్ పర్సన్ మన ముందు ఉన్నారన్నమాట। వారి పేరే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు। సో మనందరం ఫస్ట్ మంచి క్లాప్స్ తోటి అన్నయ్య గారిని ఇన్వైట్ చేద్దాం। డాక్టర్, ఓకే, అన్నయ్య గారి ప్రత్యేకతలు మన అన్నయ్య కూర్చుంటుంది మనం తెలియచేద్దాం, కానీ మన కరతర ద్వంద్వతో అన్నయ్యని వెల్కమ్ చేద్దాం। అన్నయ్య గారి పేరు మనం విన్నాము, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు। అన్నయ్య చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి తన యొక్క వాల్యూ బేస్డ్ లివింగ్ ద్వారా మన పూర్తి భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగా తయారయ్యారు। ఇలా చాలా విశేషతలు ఉన్నాయి। ఒకటి, స్వాభావికమైనటువంటి దైనందిక జీవితంలో ఆధ్యాత్మికత విలువలు నింపుకోవటమే కాకుండా మానవత్వం మీద చాలా ప్రేమ, సాటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, మన భారతదేశం మీద అభిమానము, ఇవన్నీ కూడా వారితో ఉన్న వాళ్ళకి సహజంగా కలుగుతున్నటువంటి విమట। వారికి మన ప్రభుత్వము గౌరవ సూచకంగా పద్మభూషణ్ అయినటువంటి అవార్డు కూడా వారికి అందించడం జరిగింది। నిజం చెప్పాలంటే అన్నయ్య గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్కి అది కూడా తక్కువేమో అనిపిస్తుంది, చెప్తూ పోతే చాలా ఉంటాయి। ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి అన్నయ్య, యాక్చువల్గా నాకు తెలిసినందుకు అన్నయ్య మొట్టమొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారు కదండి, దాని తర్వాత కార్పొరేట్ సెక్టర్లోకి, ప్రైవేట్ సెక్టర్లోకి వచ్చి ఒక సైంటిస్ట్ రూపంలో చాలా విషయాలు కనుక్కుని అందరికీ పనిచేయవారు అన్నమాట। ఇప్పుడు శాంత బయోటిక్ కంపెనీకి ఫౌండర్గా వారు ఉంటూ, వారు చైర్మన్గా ఫౌండర్గా చాలా దాన్ని అభివృద్ధి చెందించేశారన్నమాట। ఒకసారి వారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ హెపటైటిస్ బి అనేది మీకు తెలుసు కదా, ఒక జబ్బు, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో చాలా చాలా ధర ఎక్కువ ఉన్నట్లుగా మనకు అనుకున్నారు। అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి రావటం, ఇండియా వాళ్ళు కూడా అంత ధర ఎక్కువ పెట్టి కొనటము, అన్నయ్యకి మనసులో ఒక రకమైనటువంటి ఆవేదన కలిగింది, ఒక స్పందన। భారతదేశానికి వచ్చి వాళ్ళు విదేశీయులు అందించేటువంటి మెడిసిన్ కంటే చాలా చీప్లో, ఒక పేదవారు కూడా కొనేంత చీప్లో దాన్ని రీసెర్చ్ చేసి డెవలప్ చేసి భారతదేశానికి యావత్ ప్రపంచానికి పంపిస్తారు అన్నమాట। సో ఆ యొక్క ఎస్ క్లాప్స్, అటువంటిది అది హెపటైటిస్ బి అనేటువంటిది కేవలం ఒకటి మాత్రమే, దాని తర్వాత కూడా అనేక రకాల జబ్బులకి కానీ రకరకాల వ్యాక్సిన్స్ కనుక్కోవటము, వారి యొక్క కంపెనీ కేవలం కార్పొరేట్ సెక్టర్లోనే కాకుండా మానవతా సెక్టర్లో కూడా చాలా దూసుకు వెళ్తుందన్నమాట। ఎంత దూసుకు వెళ్ళినా కానీ మన బ్రహ్మబాబా స్టోరీ మనం తెలుసుకున్నాం కదా, శివబాబా ప్రవేశించకముందు పెద్ద నగల వ్యాపారి, చాలా పెద్ద, అసలు దేశ విదేశాల్లో వాళ్ళకి నెట్వర్క్ ఉంది, అయినా కానీ వ్యాపారం అనేటువంటిది ఒక సైడ్ ఆఫ్ ద కాయినే, ఇంకొక వైపు బ్రహ్మబాబాకి ఏ విధంగా ఆధ్యాత్మికత విలువలు ఎంత ఇంపార్టెన్సో, పూజలు పునస్కారాలు దాన పుణ్యాలు సేవ ఎంత ఉందో, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి కూడా కార్పొరేట్ అనేటువంటిది, వ్యాపారం అనేటువంటిది, సైంటిస్ట్ అనేటువంటిది ఒక సైడ్ మాత్రమే, కానీ అంతకంటే ఎక్కువగా ఒక మానవతావాది, చాలా సింపుల్ వ్యక్తి। వారిలో అనేక విషయాల్లో ఒక విశేషత, వారి తల్లి మీద చాలా ఆదరాభిమానాలు, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు, ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా అన్నయ్యకి ఎంతో హెల్ప్ చేసినాయి। కాబట్టి ఈరోజు మనం చాలా అదృష్టవంతులము, అమ్మ మీద విశేషంగా క్లాస్ తీసుకోవడానికి, మనందరూ వాలిట్రీలో మళ్ళీ తిరిగి మనకు కలుసుకోవడానికి వరప్రసాద్ రెడ్డి గారు అని వచ్చారు. మళ్ళీ కార్యక్రమంతో మరొకసారి అందరికీ స్వాగతం పలుకుదాం. ఓవర్ టు వరప్రసాద్ రెడ్డి గారు.
పెద్దలందరికీ నమస్కారం, తల్లిదండ్రులకి నమస్కారం, సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ నమస్కారం, పిల్లలకు కూడా నమస్కారం. సాధారణంగా పిల్లలకి ఆశీస్సులు చెప్తారు, నమస్కారం చెప్పరు. కానీ మన సంప్రదాయంలో బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అంటే పిల్లలు దేవుడితో సమానం. మరి పిల్లలు దేవుడితో సమానమైనప్పుడు వాళ్ళు నమస్కరిస్తే తప్పులేదు. మీలో పుష్కలంగా దైవత్వం ఉందని నమ్మి మీకు నమస్కారం చెప్పాను. పుట్టిన ప్రతి శిశువు దేవుడి ప్రతిరూపం. ఆ శిశువు పెరిగే కొద్దీ ఈ మాయా ప్రపంచంలో అనేక కాలుష్యాలు, భావ కాలుష్యం, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం, ఈ కాలుష్యాలతో క్రమక్రమంగా దైవత్వాన్ని కోల్పోతాడు. కోల్పోయి ఒక మాయా మర్మం, ఒక అధిక్షేపణ, ఒక రకమైనటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం, అసహనం, ఇలాంటి అనేకమైనటువంటి వాతావరణ మార్పులతో దైవత్వాన్ని కొంచెం చంద్రుడు పూర్ణబింబం నుంచి క్షీణించి అమావాస్య దాకా వెళ్ళినట్టుగా తగ్గిపోతూ వస్తాయి ఆ దైవత్వ లక్షణాలు. దైవత్వం నుంచి తగ్గడం ఒక దశలో మానవత్వం, ఇంకా తగ్గితే రాక్షసత్వం. ఆ తర్వాత మనం ఆలోచించేదేమీ లేదు. మీలో ఇంకా దైవత్వ లక్షణాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్ముతూ మీకు నమస్కరిస్తున్నాను. నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం సుమలత సిస్టర్ పిల్లలు వాళ్ళని ఉద్దేశించి అమ్మ మీద ఏమైనా మాట్లాడండి అన్నారు. ఇది మదర్స్ డే. మదర్స్ డే అన్న మాట నాకు ఇష్టం ఉండదు. అన్ని రోజులు తల్లివే. కానీ పాశ్చాత్య సంప్రదాయంలో సంవత్సరానికి ఒకరోజు ఒక ముడుపు కట్టినట్టుగా ఆ రోజు మాత్రం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ అని ఇస్తారు, ఒక చిన్న బొకే. మనం అలాంటి పనులు చేయొద్దు. ప్రతిరోజు మనకు అమ్మ ముఖ్యమే. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అమ్మ కాబట్టి నేను సంతోషంగా ఒప్పుకొని వచ్చాను. నిజానికి నేను బాగా తిరగలిగే పరిస్థితులు లేను. నాకు చిటికిన వేలు ఎదురుగొట్టుకొని విరిగింది, బాగా నొప్పిగా ఉంది. అయినా ఇక్కడికి రావడానికి కారణం అమ్మ అన్న విషయం మీద మాట్లాడడానికి కాబట్టి, నాకున్నటువంటి విపరీతమైన అమ్మ మీద నమ్మకం కాబట్టి, ఎంత నొప్పైనా ఆ నొప్పి మర్చిపోవడానికి ఈ విషయం మాట్లాడితే బాగుంటుందని వచ్చాను. పిల్లలకు ముఖ్యంగా మీ గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు చెప్పండి. ఏ మీ నాన్నగారు తెలియదా? తెలుసు. మీ గురువులకు తెలుసు, మీ స్నేహితులకు తెలుసు, ప్రపంచంలో చాలామందికి తెలిసి ఉంటారు మీరు. కానీ అందరికంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు? మిమ్మల్ని. ఎందుకని? కాదు, అందరికీ మీరు పుట్టినరోజు నుంచే తెలుసు. అమ్మకి అంతకుముందు 9 నెలల నుంచే తెలుసు మీరు అమ్మ కడుపులో ఉన్నారు. అవునా? అందరికంటే 9 నెలలు ఎక్కువగా తెలిసింది మిమ్మల్ని ఎవరంటే ఒక్క తల్లే. తండ్రికి కూడా మీరు పుట్టిన తర్వాత తెలుసు, ఇగో వీడు నా కొడుకు, ఇది నా కూతురు అని మీరు పుట్టినరోజు నుంచి తెలుస్తుంది దానికి. కానీ తల్లికి అంతకుముందే 9 నెలల నుంచే ఆ కడుపులో ఉన్న మీరు తెలుసు. తను స్పష్టంగా ఊహించుకోగలదు, నా బిడ్డ కదులుతున్నాడు, కాలుతో తంతున్నాడు, ఆకలైనట్టుంది, అల్లరి చేస్తున్నాడు లోపల. అన్ని భావనలు ఆ తల్లికి వస్తాయి. కాబట్టి మిమ్మల్ని అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరంటే అమ్మే. ఈ భూమి మీదకి రాగానే తొలుదొలత మీకు స్పర్శ, అమ్మ స్పర్శ. తొలి మాట మీకు వచ్చే మాట, మీకు మాటలు రావడం ప్రారంభమైతే అమ్మే, మొట్టమొదటి మాట అమ్మే. ఆ తర్వాత మిగతా వస్తాయి. మీరు తినే మొట్టమొదటి గోరు ముద్ద అమ్మే. దానికన్నా ముందు బిడ్డ పుట్టగానే అమ్మ స్తన్యం, అమ్మ పాలు తాగుతారు. అంటే మీరు ఈ భూమి మీదకి రావడానికి, ఈ భూమి మీద వచ్చిన తర్వాత మీ ఆకలి దప్పులకి, మీ అవసరాలకి మొట్టమొదట నిలబడ్డ ప్రాణి మీ అమ్మ. అమ్మ కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, చేయలేరు. అమ్మ జన్మిస్తుంది, అమ్మ జన్మంతా ఇస్తూనే ఉంటుంది. మిగతా వాళ్ళు మీ స్నేహితులు కానీ మీ తండ్రి కానీ ఏదో సందర్భంలో ఏదో ఇస్తారు మీకు, ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు, ఒక సహాయం చేయొచ్చు. వాటికంతా ఒక పరిమితి ఉంది, ఒక స్థితి దాటి ఎవరు చేయరు. కానీ తల్లిలా కాదు, పుట్టింది మొదలుకొని పుట్టకముందు నుంచి అమ్మ తీసుకునే ఆహారం నిజానికి కడుపులో ఉన్న మీకు కూడా అందుతుంది. అంటే మీరు ఈ భూమి మీదకు రాకముందు నుంచే తల్లి ద్వారా తను తిన్న ఆహారాన్ని మీకు అనుకూలంగా పంపిస్తూ ఉంటుంది. అప్పటినుంచే మీ జాగ్రత్తలు, మీ మనుగడ, మీకు కావలసినటువంటి అన్ని విషయాలు చూసుకుంటూ ఈ భూమి మీదకి తీసుకొచ్చి తర్వాత కంటికి పాపలా, తనకు అనారోగ్యం ఉన్నా, నిస్పృహ ఉన్నా, నిస్సత్తు ఉన్నా, ఏదైనా మనసులో కష్టం ఉన్నా బిడ్డని వదిలిపెట్టదు. ఆ బిడ్డని అన్ని వేళల అనుక్షణం, నిద్రలోనూ, మెలకువలోనూ, కలలోనూ అన్నీ మీరై మీకు రక్షణ కల్పిస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఒక మాట చెప్తారు, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్ ఇన్ ది యూనివర్స్, సో హీ క్రియేటెడ్ మదర్స్. అంటే అమ్మ దేవదూత, దేవుడు పంపించినటువంటి ఆ స్త్రీమూర్తి మీకు అమ్మగా మీకు రక్షణ కల్పిస్తూ మీ ఎదుగుదలకు, మీ అభివృద్ధికి, మీ ఆరోగ్యానికి, మీ అన్ని అవసరాలకి కల్పవృక్షం, కామధేను అలా నిలబడుతుంది. అది ఎప్పటిదాకా? ఏదో కొంత దూరం తీసుకొచ్చి వదిలిపెట్టడం కాదు, తను జీవించి ఉన్నంత వరకు తన బిడ్డకి రక్షణ కల్పిస్తుంటుంది, ఆ బిడ్డ బాగుపడాలని కోరుకుంటుంది. షరతులు లేని ప్రేమ ఎవరిది? ఒక్క అమ్మదే, నో కండిషన్స్. మిగతా ఎక్కడి దగ్గర చూసినా మీరు మీ చదివే ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్లో, ఆఫర్ ఈజ్ ఓపెన్, అవైల్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, కింద చిన్న అక్షరాలతో కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అంటే ఏమిటి? మీరు అనుకున్నట్టుగా అన్నీ ఉచితం కాదు, దానికి ఏదో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాంటి కండిషన్స్ లేనటువంటి, అలాంటి షరతులు లేనటువంటి ప్రేమ ఎవరిదంటే ఒక్క అమ్మదే. తండ్రికి కూడా షరతులు ఉంటాయి, తండ్రికి కూడా కండిషన్స్ ఉంటాయి. మీరు సరిగా చదవకపోయినా, మీకు ఐఐటీలో సీట్ రాకపోయినా, మీకు మెడిసిన్లో సీట్ రాకపోయినా, ఎంసెట్లో బాగా రాకపోయినా, తండ్రి మిమ్మల్ని బాగా తీవ్రంగా నిరసిస్తాడు. ఒక్కోసారి శిక్షిస్తాడు, ఒక్కోసారి అబ్సెన్స్ ఇస్తాడు, చెయ్యి నీ మొహం చూపించుకుంటాడు. కానీ తల్లి అందల మీలో ఏ లోపం ఉన్నా కప్పెట్టుకుని తన బిడ్డ కదా అని చెప్పి ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది. ఇద్దరు పిల్లలుంటే పిల్లల్లో ఎవరైనా ఆ ఇద్దరిలో ఒకరు వీక్ అనుకోండి, ఆరోగ్యపరంగా కానీ, మేధోపరంగా కానీ, ఆలోచన సరణిలో కానీ చదువులో కానీ ఆటల్లో కానీ అతని ఆలోచన సరణిలో కానీ లోపం ఉంటే ఆ బిడ్డనే ఎక్కువ తేరదీసి తన గుడ్డెలో దాచుకుంటుంది. అది తల్లి. మీలో ఏ లోపాన్నైనా కూడా కప్పెట్టి కవర్ చేసి తన మనిషిగా మిమ్మల్ని చూసుకుంటుంది. అది తండ్రి చేయలేడు, గురువు చేయలేడు, మీ మిత్రులు చేయరు, సమాజంలో ఎవరూ చేయరు. మీరు అన్ని విధాలా బాగుంటేనే సమాజంలో అందరూ మిమ్మల్ని హాయిగా పలకరిస్తారు, మీరంటే ఇష్టపడతారు, మీతో స్నేహం చేస్తారు. కానీ తల్లి అలా కాదు. మీలో లోపం ఉంటే ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది, మీరు లోపం లేకపోతే బాగా సంతోషిస్తుంది. ఏ రకమైనటువంటి షరతులు అవధులు బార్డర్స్ లేనటువంటి ప్రేమ ఒక అమ్మదే. మన భారతీయ సంస్కృతిలో మనది మాతృస్వామ్యం. మనం మన పుట్టిన దేశాన్ని స్త్రీముత్తో పోలుస్తాం, భరతమాత అంటాం, భూమాత అంటాం, నదుల్ని నదీమ తల్లి అంటాం, గోమాత అంటాం. ఇలా అనేక సందర్భాల్లో తల్లిని గుర్తు చేసుకోవడానికి మన సంప్రదాయంలో, మన ఆచారాల్లో, మన సంస్కృతిలో తల్లికి విశిష్టమైన స్థానం ఇచ్చి మాత మాత మాత, మాతృభాష, మాతృమూర్తి, మాతృభూమి, మాతృదేశం, ఈ రకంగా మన ఆచారాల్లో తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు. మాతృదేవోభవ, ఆ తర్వాతే పితృదేవోభవ, ఆ తర్వాతే ఆచార్య దేవోభవ, ఆ తర్వాతనే అతిథి దేవోభవ. ఈ వరుస క్రమంలోనే ప్రథమ స్థానం తల్లిది, మాతృదేవోభవ. ఒకసారి అమ్మకు నమస్కారం చేయండి. ఈ భూమి మీదకు రావడానికి కారణమైనటువంటి ఆ తల్లి ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని భూమి మీద తీసుకొచ్చిందో మీకు తెలియదు. మీరేమో బర్త్డే నాడు అమ్మా నాకు పార్టీ ఇవ్వాలి, నా ఫ్రెండ్స్ని పిలుస్తాను, కేక్ ఆర్డర్ చేయి, నాలుగు కొవ్వొత్తులు పెట్టు, నేను వాటిని ఊదేసి కత్తితో కేక్ను కోసేసి అందరికి పెడతాను అని ఏదో సెలబ్రేట్ చేసుకుంటారు. నిజానికి మీ గొప్ప ఏమిటి అక్కడ? ఆ రోజు బర్త్డే నాడు మీరేమన్నా సాధించారా? మీరేమన్నా పెద్ద కష్టపడి వచ్చారా? కష్టమంతా తల్లిది. ఆ రోజు మిమ్మల్ని కనడానికి ఒక రకంగా అది పునర్జన్మ తల్లికి. ఆ రోజు ఆమె బతుకుతుందో లేదో తెలియని పరిస్థితి, తన ప్రాణ సంకటంలో, తన విపరీతమైనటువంటి బాధతో నొప్పితో మిమ్మల్ని ఈ భూమి మీద తీసుకొస్తుంది. ఆ సంతోషం మీకు, మిమ్మల్ని ఈ భూమి మీద తీసుకురావడానికి ఆమె తల్లి పడ్డటువంటి బాధకి మీరేం చేయాలంటే మీ జన్మదినాన్ని జన్మనిచ్చిన దినంగా భావించి ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి. దీపాలర్పి, కేకులు కోసి పండగ చేసుకోవడం కానే కాదు, ఆ రోజు మీ జన్మదినం రోజు, అమ్మా ఆ రోజు నువ్వు ఎంత కష్టపడ్డావు నన్ను ఈ భూమి మీద తీసుకురావడానికి, నీ కారణంగా నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా కారణంగా నువ్వు చాలా అవస్థలు పడ్డావు. కేవలం కన్న రోజే కాదు, మిమ్మల్ని ప్రసవించిన రోజే కాదు, అంతకుముందు 9 నెలలు ఎంతో బాధపడి ఉంటుంది. ఆమె గర్భం ధరించింది మొదలుకొని ఆమె నడకలో మార్పు, శరీరంలో మార్పు, ఆయాసపడుతుంది, కూర్చోలేదు, పడుకోలేదు, మనసులో వికారాలు వస్తాయి, బిడ్డ లోపల పెరుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతుంది ఆ తల్లి. అవన్నీ వాయుపురాణంలో వ్యాస మహర్షి కొన్ని శ్లోకాలు రాశారు. మన సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది, మనకు ఎక్కడి నుంచైనా సహాయం అందితే తప్పనిసరిగా మనం వాళ్ళకి కృతజ్ఞతాభావంగా నమస్కారం చేయాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఇస్ ది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కృతజ్ఞత లేని మనిషి మనిషి కాదు. మనం ఏ సహాయం ఎక్కడి నుంచి పొందినా మనం దాన్ని కృతజ్ఞతాభావంగా వ్యక్తం చేయాలి. వ్యాస మహర్షి వాయుపురాణంలో కొన్ని శ్లోకాలు ఏం రాశారంటే, మనం పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా పిండ ప్రదానం చేస్తాం, అంటే ఆ ఆత్మశాంతి కోసం పిండం పెడతాం. ఆ పిండం పెట్టడానికి కారణాలు ఏమిటి? ఊరికే ఇది గుడ్డి ఆచారమా? ఈ రకమైనటువంటి ఛాందసం, మూఢభావాలు ఏమిటి? చనిపోయిన వాళ్ళకి మనం పెడితే వాళ్ళు వచ్చి తింటారా? ఇలాంటి ఒక రకమైనటువంటి తర్కం మొదలైంది. మన వైదిక ఆచారాన్ని ప్రశ్నించేటటువంటి సందర్భాలు వచ్చినాయి. వాటికి సమాధానంగా ఇవన్నీ ఊహించే ఆ మహానుభావుడు వ్యాసుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పిండ ప్రధానం యొక్క విశిష్టం గురించి కొన్ని శ్లోకాలు రాశారు. ఆ శ్లోకాల్లో అర్థం మీరు చదివితే, ఎందుకు తల్లికి మనం పిండం పెట్టాలో, ఆ తల్లికి ఏ రకంగా మనం మన రుణం తీర్చుకోవాలో తెలియజేస్తాయి. మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. ఆ పిండం పెట్టేటప్పుడు పలాని కారణంగా తల్లి, నీవు గర్భం ధరించిన రోజు నుంచి నీవు పడ్డ అవస్థంతా నాకు తెలుసు. నన్ను ఈ భూమి తీసుకురావడానికి నీవు పడ్డ అనేక కష్టాలకు ఈ పిండం నీకు నెల నిండే కొంది నీ శరీరంలో వచ్చిన మార్పుల్ని భరిస్తూ, తిన్నది సరిగా జీర్ణం కాక నానావస్థ పడుతూ, అన్ని తింటే నాకు ప్రమాదం జరుగుతుందని, కేవలం వైద్యపరమైనటువంటి ఆహారమే, నిషిద్ధమైన ఆహారాలు వదిలేసి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు రుచి కోసం కాదు కేవలం నా బిడ్డ కోసం అని చెప్పి తిన్నటువంటి అనేక సందర్భాల్లో నువ్వు చేశావు. నీ నాలుక రుచిని చంపుకొని నా ఉన్నతి కోసం, నా ఆరోగ్యం కోసం కషాయం లాంటి పదార్థాలను తిన్నావు, దానికోసం ఈ పిండం. ఇట్లా అనేక కారణాలకి పిండాలు పెట్టడం ఆయన వివరించి చెప్పారు. అది మనం చూస్తే నిజంగా మన తల్లిదండ్రులకి మనం ఆ కృతజ్ఞత ఎప్పుడైనా తెలియజేసుకుంటామా? మనకు ఈ వయసులో ఎవరో ఒకరు చెప్పకపోతే తల్లిదండ్రి చేసినటువంటి త్యాగం, వాళ్ళ పడ్డ శ్రమ, వాళ్ళు ఓర్చుకున్నటువంటి అనేక కష్టాలు మనల్ని ఈ అభివృద్ధిలోకి తీసుకురావడానికి మనం గుర్తించం, మనం వాళ్ళకి మన గ్రాటిట్యూడ్ తెలపం. అది జీవితంలో పెద్ద లోటు. ఎప్పటికీ మీరు పెద్ద పాపం మూటగట్టుకునేది ఏమిటంటే సహాయం చేసిన వాళ్ళకి తిరిగి మీ కృతజ్ఞత చెప్పకపోవడం. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మొట్టమొదటి తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఆ కృతజ్ఞతా భావానికి తొలిదొలత మీరు చేయవలసిన పని తల్లికి నమస్కారం, తర్వాత తండ్రికి నమస్కారం, గురువుకు నమస్కారం. గురువుకి ఎందుకు? మీలో ఉన్న అజ్ఞానాన్ని పక్కకు జరుపుతారు. గురువు అంటే అర్థం ఏంటంటే మీలో ఉన్నటువంటి చీకటి, చీకటి అంటే అజ్ఞానం, దాన్ని పక్కకు తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాడు. అది జీవితానికి మీకు చాలా అవసరం. ఆ గురువుకి నమస్కారం చేసుకుంటాం. తర్వాత అతిథి. అతిథి అంటే ఎవరు? సాటి మానవులే, కానీ మన ఇంటికి వచ్చినప్పుడు అతనిలో దైవత్వాన్ని చూసి అతన్ని సాదరంగా ఆహ్వానించి అతని చేయదగినటువంటి సేవ చేసి అతను సంతృప్తిపరచి సాగరంపాలి. అది నాగరికత చిహ్నం. ఆటవిక మనుషులైతే ఒక మనిషిని చూసి ఇంకో మనిషి వీడు నన్ను చంపడానికి వచ్చాడే అన్నటువంటి భావంతో ఒకరినొకరు అనుమానిస్తూ ద్వేషిస్తూ చూసే రోజులు పోయి నాగరికత పెరిగే కొద్దీ సాటి మానవుల్లో కూడా దైవత్వాన్ని చూడగలిగినటువంటి స్థితికి గురువులు నేర్పిన విద్య ద్వారా ఎదుటి మనిషిలో దైవాన్ని చూడు, ఎదుటి మనిషిలో గొప్పతనాన్ని చూడు, నేర్చుకోదగదే ఉంటే నేర్చుకో, నేర్చుకో రానివి ఏమన్నా ఉంటే వదిలేయి, నిరసించకు, నొప్పించకు, చేయదగ సహాయం ఉంటే చేయి, లేకపోతే కేవలం మంచిగా సాధారణంగా చూసి పంపించేయి. ఇది ఒక నాగరిక జీవనానికి హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మంచి అలవాటు. కాబట్టి మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి వస్తాం. అమ్మకి వయసు వచ్చేకుంది శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇంట్లో మనం పిల్లలం, మన ప్రయారిటీస్ మనకే ఉంటాయి. అమ్మ నా స్కూల్ టైం అయింది, నా లంచ్ బాక్స్ కట్టావా, అమ్మ నా యూనిఫామ్ సరిగా లేదు, ఉతికి పెట్టలేదు, బాగా ఐరన్ చేయలేదు, అమ్మ నాకు అది చేయలేదు, అమ్మ నాకు ఇది చేయలేదు, సాయంకాలం వచ్చినప్పుడు నాకు టీ టిఫిన్ చేస్తావు, ఇలాంటి అనేక డిమాండ్స్ తల్లి మీద పెడతామే కానీ ఆ తల్లికి, మీకైతే స్కూల్కి మండే టు ఫ్రైడే, సాటర్డే హాఫ్ డే, సండే ఫుల్ హాలిడే, ఆ తల్లికి ఆదివారం అనేది లేదా? ఆ యంత్రానికి, తల్లి అనబడే యంత్రానికి ఒక సుఖము, ఒక శాంతి లేదా? ఎల్లవేళలా మీకు, మీకెవరన్నా అనదములున్నా, అప్పజల్లున్నా వాళ్ళకి, మీ నాన్నగారికి సేవ చేయడానికి సరిపోతుంది ఆ ఇల్లాలకి. మీ నాన్నగారు కూడా ఆదివారం వస్తే ఆఫీసు బోరు, హాయిగా నిద్ర లేయడం కూడా లేటుగా లేస్తారు, పడక మీదకే కాఫీ తెప్పించుకుంటారు, పేపర్ కూడా అక్కడికే తెచ్చివ్వాలి, ఇవన్నీ అమ్మే చేయాలి. మరి ఆ ఇల్లాలకి శనివారం లేదు, ఆదివారం లేదు, 360 రోజులు 24/7 ఆల్ డేస్ ఆల్ అవర్స్ షేస్ టు వర్క్. అది ఒక ప్రాణి యంత్రం, ప్రాణంతో ఉన్నటువంటి ఒక మెషిన్ లాగా నిత్యము శ్రమిస్తూనే ఉంటుంది. అలాంటి శ్రమజీవికి మీరిచ్చే కృతజ్ఞత చాలా చాలా అవసరం. అది మర్చి బయట వాళ్ళకి ఎంతో మనం మర్యాదలు చేస్తాం, కొత్తగా పరిచయమైనటువంటి ఎవరికైనా వాళ్ళకి ఏదో థ్యాంక్స్ చెప్తాం, ఎవరో పెన్సిల్ ఇస్తే ఓ మెనీ థ్యాంక్స్ టు యూ అంటాం, ఏమైనా పుస్తకం ఇస్తే అబ్బబ్బబ్బా ఐ కెనాట్ ఫర్గెట్ యువర్ హెల్ప్ అంటాం. మరి తల్లికి మనం ఏం చేస్తున్నాం, మొహాట పడతాం. తల్లి చనిపోయాక ఫోటో పెట్టి దండ వేయడం కాదు, తల్లి బ్రతుకున్నప్పుడే అమ్మ ఐ లవ్ యూ అని చెప్పాలి. అమ్మ నాకు నువ్వు ప్రాణం ఇచ్చావు, నాకు నా ఉన్నతి కోసం నువ్వు శ్రమిస్తున్నావు, నాకు మొట్టమొదటి మాట నేర్పించింది నువ్వు, మర్మం నేర్పించింది నువ్వు, ఎలా మెలగాలో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో నేర్పించావు నువ్వు, నా సంస్కారం నేర్పావు, నా ఆకలి తీర్చావు, నాకున్నటువంటి కష్టాల్లో ధైర్యాన్ని ఇచ్చావు, నువ్వు చేయిందంటూ ఏదీ లేదు అని ఒక్కసారి రోజులో ఒక్కసారి నా అమ్మ దగ్గర కూర్చొని మీ భావాన్ని మీ కృతజ్ఞత వ్యక్తం చేస్తే ఆ తల్లికి ఎక్కడ లేని శక్తి వస్తుంది, మరింతగా మీకు సేవ చేస్తుంది. మీరు పొగడాలని కోరుకోదు, మీరు పొగిడితే చాలా సంతోషిస్తుంది, మీరు గుర్తిస్తే చాలు, పొగడం కూడా కాదు, అది గుర్తించడమే ముఖ్యం. సరే మనం చాలామందిని అదొక టేకన్ ఫర్ గ్రాంటెడ్, అమ్మ చేయాలి డ్యూటీ, ఇంతకన్నా చెప్పేదేముంది అనే ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి, అది చాలా తప్పు. మీరు తప్పనిసరిగా నిద్ర లేచిన కానీ పడక మీదనే చెప్తారు, నిద్ర లేచి పడక మీద నుంచి దిగే ముందే హరినామ సంస్కరణ, ఎవరో మీకు నచ్చిన దైవాన్ని ఒకసారి దర్శించి నేను కళ్ళు తెరవగలిగాను భగవంతుడా, ఓ శివ ఓ పరమేశ్వర నేను లేయగలిగాను కళ్ళు తెరవగలిగాను నీ కృతజ్ఞతలు అంటూ కాళ్ళు కింద పెట్టేటప్పుడు భూమాత నా బరువుని నా ఉచ్చనీచాలని భరిస్తున్నావు, నీ సహనానికి జోహార్లు అని భూమికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత తల్లికి తండ్రికి తప్పనిసరిగా నమస్కారం చేయాలి. ఆ భావంతో మీరు రోజు ప్రారంభిస్తే మీ జీవితానికి ఇక ఏ రకమైనటువంటి ఆటంకం ఉండదు. రక్షణ తల్లిదండ్రులకన్నా మించిన రక్షణ ఎవరు లేరు, వాళ్ళకన్నా మీ బాగు కోరేవాళ్ళు ఇంకెవరు ఉండరు. మీ అభ్యున్నతికి ఈర్ష్యపడిన వాళ్ళు, మీ ప్రతి కదలికకి ఆశపడేవాళ్ళు, మీ ప్రతి ప్రోగ్రెస్కి ముచ్చటపడేవాళ్ళు తల్లి తండ్రి. అందులో మళ్ళీ ప్రయారిటీ తల్లే. మన సంస్కృతిలో స్త్రీకి అంత ప్రాధాన్యం చూడండి. సీతారాములు అంటాం, రాధాకృష్ణులు అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం, భార్యాభర్తలు అంటాం, తల్లి తండ్రి అంటాం. అన్ని దగ్గర చూడండి మీరు, కేవలం స్త్రీయే ముందుంటుంది. అది మీరు గుర్తిరిగి మీ దైనందిన చర్యలో మొట్టమొదట మీరు నమ్మిన దైవాన్ని, తర్వాత ఈ భూమాతని, తర్వాత తల్లిదండ్రుల్ని తప్పనిసరిగా మీరు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మనసులో, కానీ ఈ సినిమాటిక్గా వెళ్ళి కాష్టాంగ దండ ప్రమాణాలు చేయకపోయినా కనీసం మనసులో కృతజ్ఞతాభావంగా అమ్మా నమస్కారం తల్లి, నీ వల్లనే నాకు ఇవాళ అన్నీ జరుగుతాయి, నువ్వే నా ఆకలి తీరుస్తావు, నువ్వే నాకు ఆసరా, నువ్వే నాకు ధైర్యం, నువ్వే నాకు ఆయువు పట్టు అన్న భావంతో ఉంటే చాలు. భావం ముఖ్యం, ప్రతి ఒక్కటి వ్యక్తం చేయగలదు, అనేక అవ్యక్తాలు ఉంటాయి కానీ భావం చాలా ముఖ్యం. ఆ భావంతో మీరు మనసు నిండా నింపుకుంటే నిజానికి ఆ తల్లిదండ్రులకి రావలసిన శక్తి, పుష్టి, తృప్తి అన్నీ కలుగుతాయి, వాళ్ళ బిడ్డల్ని మరింతగా హాయిగా చూసుకుంటారు. మీలో ఎంతమందికి తల్లికి ఈ రకమైనటువంటి భావంతో ఉన్నామని అనిపిస్తుందో కొంచెం ఒకసారి చేతులు ఎత్తారా. ఎప్పుడు అనిపించిందా తల్లి మనకు చాలా చేస్తుందని, లేకపోతే ఇవాళ నేను చెప్పిన తర్వాత అనిపించిందా, మీకు అనిపించిందా? మీకు నమస్కారం. నేను చదివే రోజుల్లో నేను చదువుకున్నటువంటి మీరు చదివే చదువులే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఇవన్నీ ఒక పక్కన పెట్టి వారానికి 2 రోజులు మాకు మోరల్ క్లాస్ ఉండేది. మోరల్ క్లాస్ అంటే ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్, మనం చదువుకునే ఈ సబ్జెక్టులు కాకుండా అసలు మనిషి అనేవాడు కేవలం చదువు కాదు సంస్కారం కూడా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు కరికులంలో పెట్టారు. దాంట్లో కొన్ని నీతి కథలు, నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ అని ఉండేవి. ఎవరో ఒక యోధుడి గురించో, ఒక వీరుడి గురించో, ఒక దేశభక్తుడి గురించో, ఒక పెద్ద దైవభక్తుడి గురించో, సంఘ సంస్కర్త గురించో మాకు పాఠాలు చెప్పేవారు. అంటే అతను మనకు రోల్ మోడల్గా ఉంటే మనం వాళ్ళని అనుకరించవచ్చు, మనం కూడా ఆ రకంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. అది చేయడానికి క్లాసులు ఉండేవి. మాకు చెప్పేవాళ్ళు ఒకసారి శివాజీ ఆయన చేసిన పనులు, కృష్ణదేవరాయలు ఆయన దేశాన్ని ఎంత సుభిక్షంగా పరిపాలించాడు, దేశంలో కావలసినటువంటి సంగీతము, సాహిత్యం, ఫైన్ ఆర్ట్స్ అన్నిటికీ ఇష్టం లేదా, ఇష్టం లేదా చెప్పు అబ్బాయి, నిన్నే ఇష్టంగానే ఉందా, వింటున్నావా? సరే. సో ఆ గొప్ప వ్యక్తుల గురించి చదవడం వల్ల జీవితంలో మనం కూడా ఈ రకంగా ఉంటే బాగుండు. కృష్ణదేవరాయలు ఏం చేశారు, ఆయన కేవలం రాజ్య విస్తరణే కాకుండా ప్రజలు సుఖశాంతితో ఉండాలంటే జీవితంలో ఫైన్ ఆర్ట్స్ చాలా అవసరం. కళలు, సంగీతము, సాహిత్యం, నృత్యం, కోలాటం, అనేక రకమైనటువంటి ఆటలు, ఇవన్నీ కూడా ఆయన పెంపొందించేవాడు. కాబట్టి ఆ చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే జీవితంలో భాగం కేవలం చదివే కాదు, అనేక కళల పట్ల మనకు ఆసక్తి ఉండాలి అని. శివాజీ గురించి చదువుకున్నాం, ఆయన ఈ రకమైనటువంటి మత కల్లోల నణిచివేసి హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఆయన చాలా చేశారు. ఆయన వీరుడు, క్షత్రియం నిలబెట్టాడు, తల్లి మాటలు విన్నాడు, గురువుని ఆవాహన చేసుకుని గురువు చెప్పినటువంటి సూత్రాన్ని పాటించాడు, స్త్రీలను గౌరవించాలని నేర్చుకున్నాడు. ఆయన ఇచ్చినంత గౌరవం స్త్రీలకు ఇంకెవరు ఏ రాజు ఇవ్వలేదు, అంత గొప్పగా ఉన్నాడు. అది చదివినప్పుడు ఓహో, శివాజీని గొప్పగా అనుకున్న కారణం ఏమిటంటే ఆయన చేసిన ఈ మంచి పనులు. అశోకుడు రాజ్య విస్తరణంతా చేశాడు, భూదాహం ఎక్కువైంది, చేసిన తర్వాత ఆయనలో కొంత మార్పు వచ్చింది, బౌద్ధం వచ్చింది, తర్వాత అతను మంచి రాజుగా మారాడు, ప్రజలకు అవసరమైనటువంటి అనేక పనులు చేయించాడు, చెరువులు దొవ్వించాడు, చెట్లు నాటాడు. ఓహో, ఈ ఎన్విరాన్మెంట్ కోసంగా అశోకుడు చెట్లు నాటాడు, చెరువులు దొవ్వించాడు, ఆ మంచి పాయింట్స్ అన్ని మనకు తెలిసే. ఇలాంటి అవకాశాలు మీకు ఈ రోజుల్లో లేవు, మోరల్ క్లాస్ అనేది తీసేశారు. పోతే ఆ రోజుల్లో మాకు తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఏదో ఒక విషయం మాట్లాడేవారు. మా అమ్మ నాకు పురాణాల్లో అనేక కథలు చెప్పింది. మన పురాణాలు ఎందుకు వినాలంటే మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, వాటిల్లో అనేక అనేక అంశాలు, అనేక పాత్రలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళకున్నటువంటి కోపాలు, వాళ్ళకున్న తాపాలు, వాళ్ళకున్న త్యాగ ఎన్నో ఎన్నో విషయాలు, క్షమించే గుణం, నిరసించే గుణం, ఉద్రిక్తులై శాపాలు పెట్టే గుణం, అన్ని రకాల పాత్రలు, మన దైనందిక జీవితంలో కనిపించే అనేక అనేక వ్యక్తుల సమాహారమే మన పురాణాలు. అవన్నీ చదివినప్పుడు మనం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అన్నటువంటి ఒక విషయం తెలిసేది. తల్లిదండ్రులు మాకు ఆ కథలు చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఆ పాత్ర తగ్గిపోయింది. ఉదయం లేవగానే ట్యూషన్కో, కోచింగ్ సెంటర్కో పంపించేస్తున్నారు. బిడ్డలతో మమేకం తగ్గిపోతుంది. అది తల్లిదండ్రుల లోపం. మీ కేవలం నేను మీకు మాత్రమే చెప్పటం లేదు, కూర్చున్న తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను. వాళ్ళు బిడ్డలతో ఎక్కువ సమయం కేటాయించాలి, బిడ్డలతో ఎక్కువ డైలాగ్ ఉండాలి. మొత్తం అంతా నాదేం బాధ్యత లేదు, కనీసాను టీచర్లు వాళ్ళు చూసుకోవాలి, కోచింగ్ క్లాస్ వాళ్ళు చూసుకుంటారు, ట్యూషన్ మాస్టర్ చూసుకుంటాడు, క్లాస్కి వెళ్తే క్లాస్లో టీచర్ చూసుకుంటాడు, నేను చేసేది ఏమి లేదన్న భావనలో ఉండొద్దండి తల్లిదండ్రులు. మీరు మీ బిడ్డలతో మీరు సంభాషించాలి, మీరు చెప్తేనే వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది, గ్రహిస్తారు. ఆ ప్రేమ, కరుణ, వాత్సల్యం మీ నుంచి అది కొరబడింది కాబట్టే ఇవాళ వికృతమైనటువంటి సమాజం తయారైంది. ఒక సాటి మనిషిని గౌరవించే తీరు లేదు, సాటి మనిషిని నొప్పించేటటువంటి భావం, అది తప్పు అన్న భావం లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి అనేక అనేక వికృత చేష్టల కారణం ప్రేమ లోపించడం. ఇంట్లో ప్రేమ ఉంటే బయట అతను చాలా ప్రేమగానే ఉంటాడు. ఇంట్లో కేవలం మెషిన్ లాగా నువ్వు చదువు చదువు చదువు, నీకు ఫస్ట్ క్లాస్ రాకపోతే నీ మొహం నాకు చూపించుకో అన్నంతకాలం ఆ విద్యార్థి ప్రేమకి కరువై ఏదో మీ భయంతో చదివి మార్కులు తెచ్చుకొని మార్కుల రోబోగా తయారై వెళ్ళిపోతాడు, ఇక మీ మీద ప్రేమ లేదు, మిమ్మల్ని వృద్ధాశ్రమాన్ని పంపించేస్తారు. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి విషయం అదే. ప్రేమ రాహిత్యం వల్లనే మనుషుల్లో పశు ప్రవృత్తి, వికృతమైన యాసిడ్ దాడులు, రేపిస్టులుగా తయారైనటువంటి సమాజం ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు పిల్లలకు సరైన ప్రేమ ఇవ్వటం లేదు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నుంచి వచ్చే వ్యక్తి వాళ్ళలో సంస్కారం ఉంటుంది, వాళ్ళు ఆ సహనం ఉంటుంది, ఆ ఔదార్యం ఉంటుంది, ఓపిక ఉంటుంది. అవన్నీ లేకుండా పోవడానికి కారణం తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వటం లేదు. మన్నించాలి, ఇది నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట, మిమ్మల్ని నొప్పించడానికి చెప్పిన మాట కాదు. తగినంత సమయం పిల్లలకి మీరు తల్లిదండ్రులుగా కేటాయించాలి. అందులో ముఖ్యంగా తల్లి, తల్లి ప్రేమ కొరబడిన ఏ పిల్లవాడైనా గమనించని చరిత్ర. అనేక మంది ఇప్పుడు ఇటీవల బాల నేరస్తుల్ని మనం వాళ్ళకి జైలు అంటలేదు, వాటిని వాళ్ళని రిఫార్మేషన్ అంటున్నారు, వాళ్ళని సంస్కరించేటటువంటి ఆలయాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళని స్టడీ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ బాల్యంలో తల్లి నుంచి ప్రేమ కొరబడినటువంటి పిల్లలు మాత్రమే ఇలాంటి దుష్టకార్యాలకి తయారవుతున్నారు. వాడికి ప్రేమ అంటే తెలియదు, వాడికి సౌహార్ద్రం అంటే తెలియదు, సౌజన్యం అంటే తెలియదు. ఈ పదాలన్నీ కొత్త పదాలు, వాటి కారణం మనమే. పెద్దల వాళ్ళుగా మనం మన బిడ్డలకి ఆ ప్రేమను పంచితే వాడు ఇంకో రకంగా ఉండలేడు. వాడిలో కూడా ప్రేమ దానికి అర్థం, దాని విలువ, దాని పరమార్థం తెలుస్తుంది. కనుక మీరు మీ సమయాన్ని తప్పనిసరిగా కేటాయించాలి. సమయదానం అన్ని దానాల కన్నా గొప్పది. మీరు డబ్బులనే గనక స్కూల్కి పంపిస్తున్నారు అది విద్యాదానం అనుకుంటున్నారు, కాదు. మీ సమయదానమే అన్నిటికన్నా గొప్పదానం. అన్నదానానికన్నా గొప్పది, విద్యాదానం కన్నా గొప్పది, వస్త్రదానం కన్నా గొప్పది, భూదానం కన్నా గొప్పది సమయదానం. మీ సమయాన్ని మీరు కేటాయించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి పరమాత్మ 24 గంటలే ఇచ్చాడు. ఆ 24 గంటల్ని ఎంత మనకు వాడుకున్నాం, ఎంత ఇతరులకు వాడాం అనేది చాలా ముఖ్యం. మీరు మీ బిడ్డలకి, ఎవరికో కాదు మీ బిడ్డలకే, మీరు జన్మనిచ్చిన బిడ్డలకి సమయాన్ని కేటాయించండి, వాళ్లలో ప్రేమ నింపండి, సమాజానికి అవసరమైనటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారు చేయండి. వాళ్ళు దేశభక్తి కలగాలి, మాతృభక్తి కలగాలి, పెద్దలేడల గౌరవం ఉండాలి. ఈ దేశం కోసం, ఈ మన సుభిక్షమైనటువంటి మన సమాజం కోసం వాళ్ళు నిలబడగలిగిన శక్తివంతులైన పౌరులుగా పెరగాలంటే తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత, గురువు తర్వాత బాధ్యత, ముఖ్యంగా తల్లిది. తొలి గురువు ఎవరికైనా తల్లే. తొలి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు స్కూలు. మనం అది మర్చిపోయి కేవలం ఆ బాధ్యత గురువుకు నెట్టేయడం చాలా తప్పిదం చేస్తున్నాం. ఈ సమాజం వక్రగతిని పట్టడానికి ప్రధాన కారణం తల్లి నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ప్రేమ, ఆదరణ, సమయం తగ్గిపోతున్నాయి. అవి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. మరి బిడ్డలు, మీరందరూ తప్పనిసరిగా తల్లి మీద, తండ్రి మీద భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఉండండి. సంవత్సరానికి ఒకసారి అమ్మాయి వాళ్ళ మదర్స్ డే అని చెప్పిన ఒక బొకే తీసుకెళ్ళవడం కాదు, ప్రతిరోజు ప్రతి నిత్యం అమ్మని ఒకసారి మనసులో భావించండి. అమ్మ, నీ వల్లనే నేను ఊపిరి తీస్తున్నాను, ఇవాళ తిరుగుతున్నాను, ఒక మనిషిగా ఇవాళ ఈ భూమి తిరుగుతున్నానంటే తల్లి తండ్రి మీరే కారణం చెప్పి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అన్న పద్ధతిలో మీరు ఉండాలి. ఇప్పుడు మీకు కొన్ని వ్యాస భగవాన్ రాసిన శ్లోకాలు, ఆ శ్లోకాలకి అర్థమయ్యేటట్టుగా ప్రముఖ చిత్రకారుడు బాపు మంచి బొమ్మలు వేశారు ఆయన. మీకు అర్థమవుతుంది ఆ తల్లి ఆవేదన మొహంలో కనపడుతుంది, ఆ బిడ్డ ఎలా ఉంటుంది కడుపులో. బిడ్డ బయటకు వచ్చినప్పుడు చూడండి, ఆ తల్లి చేతుల్లో బిడ్డను అలా పొదివి పట్టుకుంది. 16 బొమ్మలు ఉన్నాయి, గమనించండి. ఇప్పుడు ఆ మాతృమూర్తి మెట్లు దిగి వస్తుంది దేవస్థానం నుంచి, కడుపులో పిల్లాడున్నాడు. మీకు అక్కడ రాసింది కనపడకపోవచ్చు, నేను చదివి వినిపిస్తాను ఆ శ్లోకానికి అర్థం. గర్భం ధరించటమే దుఃఖం, దానికి తోడు ఎగుడు దిగుడు నేల మీద నడవడం అంతకన్నా కష్టం. ఆ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అంటున్నాడు బిడ్డ. ఆ బిడ్డ చూడండి, కాళ్ళకు నమస్కారం చేస్తున్నాడు తల్లికి. ఆ బిడ్డ చెప్పే మాట ఎందుకు పిండం పెడుతున్నాడో మొట్టమొదటి కారణం, గర్భం ధరించడమే దుఃఖం, దానికి తోడు ఎగుడు దిగుడు నేల మీద నడవడం అంతకన్నా కష్టం. ఆ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. ఇంకొకటి చూడండి, ఆ బిడ్డ తన ముద్దు చేతులతో తల్లి కన్నీళ్లు దురుస్తున్నాడు. ఆ భావనది కొడుకులు కలిగేదాకా తల్లి చింతతో బాధపడుతుంది. అటువంటి చింత కలిగినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. ఎవరు పుడతారో, ఎప్పుడు పుడతారో, ఏ బిడ్డ పుడతారో, ఎలా పుడతారో, సక్రమంగా కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ సక్రమంగా ఉంటాయో లేదో అనేకమైనటువంటి అనుమానాలు ఆ తల్లికి. అందుకే ఎప్పుడూ దుఃఖంలో ఉంటుంది. ఆ బిడ్డని ఓదారుస్తూ బిడ్డ చూడండి ఎలా చేస్తున్నాడు. అందుకోసంగా ఓ పిండం. ఆ తల్లి ప్రసవ వేదన పడుతోంది, కడుపులో బిడ్డ తలకిందులుగా ఉన్నాడు, గమనించారా? దానికి పిండం పెడుతున్నారు. ప్రసవ పర్యంతం నెల నెలా కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. ఆ బాధని నీ కలిగించినందుకమ్మా నీకు పిండం పెడుతున్నాను. చూడండి, ఆ చిన్న బిడ్డ కాళ్ళ మీద హాయిగా పడుకొని సేద్దీరుతున్నాడు. 10 నెలలు నిండిన తర్వాత తల్లినైన నీకు ఎక్కువ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండం సమర్పిస్తున్నాను. ఆ బిడ్డ హాయిగా ఒక చేతిలో ఉన్నాడు. ఆ తల్లి రక్షణగా పైన ఒక చేయి పెట్టింది. ప్రసవం అయిన దగ్గర నుండి చిక్కిశల్యమైపోయిన నాకు ఎన్నో సేవలు చేయవలసి వచ్చింది. అందుకు ప్రతిగా ఈ మాతృపిండం సమర్పిస్తున్నాను. మీకు తెలుసో తెలియదో, మీరు మర్చిపోయి ఉండొచ్చు మీ బాల్యం, ఎవరికీ గుర్తుండదు, నాకు గుర్తుండదు. బిడ్డ పుట్టగానే మీకేమీ కంట్రోల్ ఉండదు, మీరు దాంట్లోనే మలమూత్రాలు విసర్జిస్తారు ఆ ఒడిలోనే. అవన్నీ ఈసరించుకోకుండా శుభ్రం చేసి, మిమ్మల్ని శుభ్రం చేసి, తన చీరను శుభ్రం చేసి మిమ్మల్ని మళ్ళీ మామూలుగా పెట్టడానికి ఆ తల్లే చేస్తుంది, ఇంకెవరు చేయరు. ఇంకొకరు చేస్తారా పని? చేయరు, తల్లే చేస్తుంది. అది కూడా ఇష్టంగా చేస్తుంది. అలాంటి తల్లికి నమస్కారం అని చెప్పి ఆ మాతృపిండం పెడుతున్నాడు. తల్లినైనా నీకు కష్టం కలుగుతుందన్న ఆలోచన లేక గర్భంలో ఉన్నప్పుడు బయటపడిన తర్వాత కూడా కాళ్ళతో తన్నినందుకు, బిడ్డ కడుపులో ఉండగానే కొంత వయసు, 8 నెలలు నిండిన తర్వాత కదలిక ప్రారంభమవుతుంది. కాళ్ళతో తంటూ ఉంటాడు బిడ్డ తల్లిని. ఆమె తెలుస్తూ ఉంటుంది నా బిడ్డ తంతున్నాడు అని. అంటే అంత చిన్న వయసు నుంచే తనడం మొదలైంది. పెద్దయిన తర్వాత కూడా తన్నే మహానుభావులు ఉన్నారు, అది వేరే విషయం. కానీ తెలియక తనడం వేరు, తెలిసి తనడం వేరు. అలా తన్నుతున్నటువంటి నీకు ఆ ఓర్పుకి, గర్భంలో ఉన్నప్పుడు బయటపడిన తర్వాత కూడా కాళ్ళతో తన్నుతున్నందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. దానికోసం ఒక పిండం. ఇది చాలా కష్టమైనటువంటి, మరణం తర్వాత 3 రాత్రులు దేహం అగ్నిలో శోషిస్తుంది. తల్లి ప్రాణం పోయిందనుకోండి, కానీ వెంటనే ఆ ఆత్మ వెళ్ళదు. మరణం తర్వాత 3 రాత్రులు దేహం అగ్నిలో శోషిస్తుంది. దేహం తగలబెట్టాం కదా, ఆహారం లేక. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. ఇది అది అనకుండా అన్ని రకాలైన చేదు కషాయాలు తినడం ద్వారా, తినడం తాగడం చేయవలసి వచ్చింది నా వల్ల. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మ బిడ్డకి మంచిది ఈ కషాయం తాగు అని ఇస్తారు. అమిత చేదది, అమ్మ ఈ అల్లం రసం తాగు అంటారు, చాలా ఘాటుగా ఉంటుంది. ఇవన్నీ నీకు ఇష్టం లేకపోయినా నా కోసం, నా ఆరోగ్యం కోసం తాగావమ్మా నువ్వు. ఇది అది అనకుండా అన్ని రకాలైన చేదు కషాయాలు తినడం తాగడం చేయవలసి వచ్చింది నా వల్ల. అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నాకు నీ స్తన్యాన్ని ఇవ్వమని వేధించినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. బిడ్డ ఇది రాత్రిపూట అర్ధరాత్రి అమ్మ నిద్రపోతుంది చూడదు, ఏడుస్తుంది. ఏడిచినప్పుడు అర్థమవుతుంది తల్లికి, వెంటనే ఆమె పాలిస్తుంది. అలాంటి రాత్రి పగలు లేకుండా చేసినటువంటి సేవకి నీకు మాతృపిండాన్ని సమర్పిస్తున్నానని అంటారు. ఆ తల్లి చూడండి ఎంత హాయిగా ఎత్తుకొని చూస్తుందో, కానీ తను మాత్రం అయిపోతుంది, జీర్ణం అయిపోతుంది. రాత్రిపూట మలమూత్రాలతో నీ పక్క తెలిసి నీకు సుఖం లేకుండా చేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండానికి సమర్పిస్తున్నాను. రాత్రిపూట ఎప్పుడు ఆయన యూరిన్ చేసినా మలం చేసినా ఆమె నిద్ర పాడైపోయినా ఆమె చేసే పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ బిడ్డ కృతజ్ఞత చెప్తూ రాత్రిపూట మలమూత్రాలతో నీ పక్క తడిపి నీకు సుఖం లేకుండా చేసేందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను. చాలా దీర్ఘమైన మాఘమాస రాత్రులందు శిశిరతాపాన్ని దుఃఖాన్ని అనుభవింపజేసినందుకు ప్రతిగా ఈ మాతృపిండానికి సమర్పిస్తున్నాను. ఆకలితో అలమటించిన నాకు తినడానికో తాగడానికో ఇచ్చి రక్షించినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. నేను వ్యాధితో బాధపడుతున్నప్పుడు పిల్లవాడికి జ్వరం రావచ్చు, పిల్లడు కానీ పిల్లడికి చిన్నప్పుడు వాళ్ళకి అనేక రకాల తలనొప్పులు వస్తాయి, జ్వరం వస్తుంటుంది, ఒకసారి జలుబు చేస్తుంది. నేను వ్యాధితో బాధపడుతున్నప్పుడు బాధపడేదానికి నువ్వే, నాకన్నా ఎక్కువ నువ్వే బాధపడతావమ్మా తల్లి, అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. ఆ బిడ్డ ఏడిస్తే ఆమె అంతకన్నా ఎక్కువ ఆమె ఏడుస్తుంది, వాడి కళ్ళనీళ్ళు కాదు ఆమె కళ్ళనీళ్ళు అది. అందరు పిల్లలు తినగా మిగిలిన దాన్ని అల్పాహారంగా స్వీకరించి నీకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. పిల్లలే పెడుతుంది ముందు తల్లి. ఒక్కోసారి పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఇష్టంగా ఉన్నప్పుడు తినేస్తారు, అడే మిగలదు, అయినా చిన్న మిగిలిన పదార్థాలే తిని తల్లి సంతృప్తి పడుతుంది. అందుకోసంగా అరకొరగా తిన్న తల్లికి కృతజ్ఞతాభావంగా ఆ బిడ్డ చిన్న ముద్ద పెడుతున్నాడు నోట్లో, అది ఆ పిండం. చూడండి, ఆ తల్లిని శరీరం కళ తగ్గి మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తుంది, అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. ఆమె అనేక గర్భాలు ధరించిన తర్వాత శోషించిపోతుంది శరీరం, కళ తగ్గిపోతుంది. అలాంటి తల్లికి నీరాజనం ఇస్తున్నాడు ఆ బిడ్డ. ఇది కవి భావన. వ్యాస మహర్షి రాసిన శ్లోకాలకి బాపు గారు మాతృహృదయాన్ని ఆవిష్కరించి అంత గొప్పగా వేశారు. దీంట్లో విశేషం ఏంటంటే మనం గమనించాల్సింది అనేక అనేక కారణాలకి మనం తల్లికి రుణపడున్నాం. అందుకని మర్చిపోకండి, ఉదయం నిద్రలేచినప్పుడు తల్లికి తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి కనీస కార్యక్రమం చేయండి. అమ్మ గురించి చాలామంది కవులు అనేక కవితలు రాశారు. ఈ చిన్న వయసులో మీరు కవితలు చదవలేకపోయినా నేను వినిపిస్తాను. ఆ మాటల్లో మంచితనం చూడండి, కమ్మతనం చూడండి, అది గుర్తుపెట్టుకుంటే మీకు ఇష్టం వస్తుందన్న భావంతో నేను కొన్ని సేకరించాను. అవన్నీ కొన్ని నే రాసినవి ఉన్నాయి మా అమ్మ కోసం, కొంతమంది రాసిన మహానుభావులు రాసినవి ఉన్నాయి, చదువుతాను, విని ఆనందించండి. ఇంతటితో ఈ డిస్కషన్ అవుతుంది, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగని చెప్తాను. కమ్మటి పేరేమిటి? అమ్మ. అవునా? కమ్మటి కావ్యం అమ్మే, కనపడే దైవం అమ్మే, కపటం లేని స్నేహం అమ్మదే, కదిలే దేవత ఎవరు? అమ్మ. కంటికి వెలుగెవరు? అమ్మ. అమ్మ అనేది అచ్చ తెలుగు మాటరా, జన్మ జన్మ కదే నిత్య వెలుగు బాటరా, ప్రేమకు పెట్టని కోట మమతల మల్లెల తోట, తన పిల్లల క్షేమమే పల్లవైన పాట, మధురాతి మధురమైన మాట అమ్మ. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే. జనగణమణ దేశ జాతీయ గీతం, అవునా? జనగణమణ దేశ జాతీయ గీతం. అమ్మ పాట మానవాళి జాతీయ గీతం. అమ్మ మీద పాటైతే మానవాళికే జాతీయ గీతం. అమ్మ అంత మంచిది ఎవరు? అమ్మ ఒక్కటే. అమ్మ అంత మంచిది ఇంకెవరు లేరు, అమ్మే. అమ్మంటే అమ్మ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. అమ్మంటే ఎవరు? అమ్మంటే అమ్మే. అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతను సృష్టించింది ఒక అమ్మ. ఈ సృష్టి అంతా బ్రహ్మ సృష్టించాలని అనుకుంటాం మనం. మరి ఆ బ్రహ్మను సృష్టించింది ఎవరు? అమ్మే. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో మమతల మూట. ప్రేమ, జాలి, కరుణ, దయ ఎన్ని కలిపితే తయారయ్యే పదార్థం దాని పేరు అమ్మ. అమ్మ ప్రేమకు మారుపేరు, అమ్మ మనసు పూలతేరు, అమ్మ నీడలో 100 జన్మల సేద తీరు. అమ్మ అనే మాట కన్నా కమ్మని కావ్యం ఉండదు. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో. కొలుచుకో అంటే ప్రార్థించు. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాతి గుణం అమ్మ, మన నడిపించే దీపం అమ్మ. కాబట్టి అమ్మకు నమస్కారం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఒక భాగం అది, తప్పనిసరిగా చేయండి. అమ్మని గురించి ఇంకా కొంతమంది కవులు అద్భుతమైనటువంటి కవితలు రాశారు. ఈ చిన్న వయసుకు మీకు అది ఎంతవరకు తెలియదు, కానీ చదువుతాను, వినండి. నాకు టైం ఉంది, ఒక 10 నిమిషాలు. అమ్మను మనం మన చుట్టూ తిరుగుతుంటుంది, అమ్మను మనం గుర్తించలేము. ఎందుకని, మనం టీవీ ముందు క్రికెట్ మ్యాచ్ అయి కేరింతలేస్తున్నప్పుడు చల్లని పానీయాలుగా మన మధ్యకు ప్రవహించే అమ్మను మనం గుర్తించాం. అంటే మధ్య మధ్యలో దాహానికో లేకపోతే ఒక జ్యూసో లేకపోతే మజ్జిగో తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. అది తాగేసి మరీ మనం క్రికెట్ చూస్తుంటాం. అమ్మ చల్లని ప్రవాహం అది గమనించాం. విశ్వమంతా గాలించి ఎక్కడెక్కడికో వెళ్ళి వెళ్ళే వాళ్ళతో అవార్డులతో కొలిచే మనం ఎక్కడెక్కడో ఎవరైనా గొప్పవాళ్ళని వాళ్ళు వెళ్ళి కొలుస్తాం, వాళ్ళకంత అవార్డులు ఇస్తాం. మన మధ్య మహోన్నత శిఖరంలా ఇరిగిపోయిన అమ్మను మాత్రం గుర్తించాం. ఎవరెవరిని గుర్తించి వాళ్ళకంత అవార్డులు ఇస్తాం, మనకింత సేవ చేసిన అమ్మను మాత్రం మనం గుర్తుపెట్టుకోం. అమ్మంటే మాసిన బట్టల మూటైనప్పుడు, అమ్మంటే నాన్న చేతి వాచీలు ముళ్ళైనప్పుడు, అమ్మంటే గృహిణి మొహం తగిలించుకొని పని మనిషి అయినప్పుడు అమ్మను గుర్తించలేం. పిలిస్తే జలపాతమై దూకే అమ్మలో మనం అలసట హోరు వినలేం. అమ్మకు ఆదివారం లేదు, అమ్మకు శనివారం లేదు, అన్ని వారాలు పనే. సభల్లో సన్మానాలతో చప్పట్లతో ముంచెత్తే అమ్మను పాటలు థ్యాంక్ యూ సార్ ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి వస్తాయి. ఓకే, అలాగే కొంచెం పెద్ద చేస్తారు అక్షరాలు కనపట్లేదు. ఓకే, ఎప్పుడు కనిపిస్తుంది. మనం మామూలుగా ఇట్లా సభల్లో సన్మానాలతో చట్పట్లతో ముంచెత్తే అమ్మను హృదయంలోకి ఆహ్వానిద్దాం, మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం. అమ్మకు కూడా ఆదివారాన్ని ఇద్దాం, అమ్మ కూడా కొంత సేద తీరుద్దాం. అది తప్పనిసరిగా చేయాల్సిన పని. నేను మా అమ్మకి చాలామంది అడుగుతుంటారు అమ్మకి ఏం గిఫ్ట్ ఇచ్చామని, ఏదో బొకే ఇచ్చాను, ఐ లవ్ యూ అని చెప్పాను అంటారు. మా అమ్మకి ఒక ఉత్తరం రాసిచ్చాను, ఆమె దాన్ని పటం కట్టించుకొని పెట్టుకుంది. అది చాలా ఇష్టం ఆమెకి, అది ఒకసారి చదువుతాను. అందరూ అనుకునే నా జన్మదినం మాత్రమే కాదు, అది నువ్వు నాకు జన్మనిచ్చిన సుదినం. ఈ విధంగా గుర్తుంచుకోవడమే నాకు ఇష్టం. అమ్మా, నా బాల్యం నీ ఒడిలో సేద తీరిన పశ్చనం మరలా వస్తే ఎంత బాగుండును. నీవు తినిపించిన గోరుముద్దలు, నీవు వినిపించిన ప్రహ్లాదుని కథ, గజేంద్ర మోక్షము, మిత్రలాభం, మిత్రవేద కథలు, భర్తృహరి సుభాషితాలు, అవన్నీ నా హృదయంలో నిలిచిపోయిన మధుర ఘట్టాలు. అమ్మా, ఆకలేసినప్పుడు అన్నపూర్ణవి, భయమేసినప్పుడు ధైర్యలక్ష్మివి, అక్షరాలు దిద్దిచ్చినప్పుడు సరస్వతివి, సందేహం బాధించినప్పుడు మార్గదర్శివి, ఓటమి కృంగదీసినప్పుడు చుక్కానివి, తలిస్తే పలికే ఆప్తదైవానివి. ఈ లౌకిక ప్రపంచంలో గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలు నిర్ణయించే మేధో సమూహంలో ఇది కొంచెం పెద్ద భాష మీకు వద్దిది. చివరికి అమ్మా, నీవే నేను, నేనే నీవు, నేను నీలోని అంతర్భాగానివి, నేను నీలోని అంతర్భాగానిని, నీవు నాలోని అంతర్వాహినివి. అంటే నీకు నాకు తేడా లేదు. నిజానికి మనం అమ్మకి ఎక్స్టెన్షన్, అమ్మకి మనకు పేగుబంధం ఉంది. అది కట్ చేసినప్పుడే మనం వేరే వ్యక్తిగా మనం పిలవబడతాం, లేకపోతే అమ్మలో భాగమే మనం. నీకు అమ్మ మీద కొన్ని మంచి పాటలు కొంతమంది కవులు రాశారు, అవి వినిపిస్తే మీరు చాలా ఆనందిస్తారు. ఇంకొక కవిత వినిపించి పాట వినిపిస్తాను. అమ్మ ప్రతి శిశువు నోటి వెంట వచ్చే తొలి పలుకు, ఈ రెండక్షరాలు అమృత బిందువులు, ఆత్మీయతా సింధువులు. అమ్మకు నిండైన నిర్వచనం పగలు రాత్రి అనక విశ్రమించక కన్నవారి కోసం పరిశ్రమించే ప్రాణయంత్రం. హృదయంతో ఎవ్వరూ మాట్లాడరు ఒక అమ్మ తప్ప. అమ్మది షరతుల్లేని ప్రేమ, అమ్మది ప్రతిఫలం ఆశించని సేవ. గర్భస్థ శిశువు నుంచి తన ఊపిరి, తన ఆహారం పంచే త్యాగం. పొత్తిళ్లలోని పాపకు తన స్తన్యమిచ్చి జీవం పోసే దేవత. తొలిగోరు ముద్దలు తినిపించి కడుపు చల్లపరుస్తుంది, తొలి పలుకులు నేర్పించి పలికించి మనల్ని వికసింపచేస్తుంది. సహనానికి భూదేవి, వాత్సల్యానికి ఆకాశం, సేద తీరడానికి వేసవి వెన్నెల, అమ్మంటే ఓ తరంగం, నిరంతర ప్రయాణం, ప్రవాహం, నిత్య పరిమళం, అమ్మంటే పచ్చగా పండి ఒరిగిన చేను, అమ్మంటే నిండుగా పండిన రసాల మామిడి తోట, అమ్మంటే పోతన మందార మకరందం, అమ్మంటే కృష్ణశాస్త్రి కవితా కల్హారం, అమ్మంటే నారాయణరెడ్డి అసరమ్య గీతం. నిజానికి అవేవీ దీటురావు అమ్మకు. అమ్మలాంటిది ఎవరంటే ఒకే ఒక్క అమ్మ. అమ్మకు రుణం తీర్చుకోలేము. అమ్మకు రుణం తీర్చుకోగలమా? పితృ రుణం తీర్చుకోవచ్చు, గురు రుణం తీర్చుకోవచ్చు, నదీ రుణం తీర్చుకోవచ్చు, కానీ అమ్మ రుణం తీర్చుకోలేము. అమ్మ రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అమ్మకు అమ్మాయి పుట్టాలి. మీరు మీ అమ్మకు అమ్మాయి పుడితే ఆ రుణం తీర్చుకోవచ్చు. ఇక్కడితో నేను మాట్లాడడం తగ్గించి కదా. ఇప్పుడు ఒక మంచి పాట రాయించాను అమ్మ కోసం, వినండి.
నీవు లేవురా, నేను లేనురా, అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేదురా. అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేదురా. నీవు లేవురా, నేను లేనురా, కన్న తల్లి అనురాగం కడదాకా చవి చూచెడు అదృష్టం, అవ్విన తని భాగ్యమే భాగ్యమురా. కన్న తల్లి అనురాగం కడదాకా చవి చూచెడు అదృష్టం, అవ్విన తని భాగ్యమే భాగ్యమురా. నీవు లేవురా, నేను లేనురా. ఇంద్రుడైనా చంద్రుడైనా ఇంబహిలో ఎవరైనా, ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లదురా. ఇంద్రుడైనా చంద్రుడైనా ఇంబహిలో ఎవరైనా, ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లదురా. అనురాగపు ముల్లెలురా, నీవు లేవురా, నేను లేనురా. ఏనాడో ఒకనాటికి తను పండు నాటికి, అమ్మే మన చేతిలో పసిపాపగా నిలిచినప్పుడు. ఏనాడో ఒకనాటికి తను పండు నాటికి, అమ్మే మన చేతిలో పసిపాపగా నిలిచినప్పుడు, ఆ తరుణమే మాతృణము తీర్చుకొనెడు శుభ తరుణము. ఆ తరుణమే మాతృణము తీర్చుకొనెడు శుభ తరుణము. నీవు లేవురా, నేను లేనురా, అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా, నేను లేనురా, అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా. నీవు లేవురా, నేను లేనురా. నీవు లేవురా.
మంచిది, అంతకన్నా అమ్మకేయి మరి మంచిది. అమ్మ మంచిది, మనసు మంచిది, అమ్మ మంచిది, అమ్మ ఒక్కటే. దేవుడైన దేవతైన అమ్మ పింపటే. అమ్మ మంచిది, అమ్మ ఒక్కటే.
మదర్స్ డే May 14th, కానీ పిల్లల సమక్షంలో ఈరోజు May 7th నాడే మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా వరప్రసాద్ గారు అమ్మా జనని అన్న అంశం మీద, తల్లి యొక్క గొప్పతనం మీద చాలా చక్కగా చెప్తూ తల్లికి ప్రతిరోజు వందనం చేయాలి అని చెప్పారు. మరి ఇక్కడున్న పిల్లల తల్లులు ఎవరున్నారో ఒకసారి లేచి నిల్చోండి. వెనుక పాట స్లోగా ప్లే చేయండి. ఆ తల్లుల పిల్లలు లేచి నిల్చోండి. ఇప్పుడు పిల్లలు మీ మీ ప్లేసెస్లోనే తల్లుల వైపు నిల్చొని అమ్మకి హృదయపూర్వకంగా నమస్కారం చేయండి. మీరున్న ప్లేస్లోనే అటువైపు తిరగండి, అమ్మ వైపు తిరగండి. అమ్మకి నమస్కారం చేయండి చక్కగా మదర్స్ డే సందర్భంగా నమస్కారం చేయండి. హృదయపూర్వకంగా కాస్త వంగి అమ్మకి నమస్కారం చేయండి. హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. అమ్మ
అమ్మకి కృతజ్ఞత చెప్పండి. అమ్మా చెప్పండి పా పిల్లలు. అమ్మా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను నీ ఆశలను నిజం చేస్తాను, మంచి పౌరుడిగా ఎదుగుతాను, నీవు గర్వపడేట్టుగా ఎదుగుతాను. నీ పాద నమస్కారం.
మీ పాదాలకు చెప్పండి అందరూ, మీ పాదాలకు గట్టిగా. లేని వాళ్ళు కూడా చెప్పొచ్చు, మదర్ ఇక్కడ లేని వాళ్ళు కూడా చెప్పొచ్చు. అమ్మా మీ పాదాలకు మా హృదయపూర్వక వందనం. అమ్మా ఐ లవ్ యూ. హ్యాపీ మదర్స్ డే. కూర్చోండి. అన్నయ్య గారు అడుగుతున్నారు, మీరు ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? నాజీ వెరీ క్లియర్, క్వశ్చన్స్ ఏమి లేవంటున్నారు. పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వెరీ నైస్. వంశీ అన్నయ్య
ప్రాణం అమ్మ మనదైన రూపమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ.
ఓం శాంతి. అమ్మ లేనిదే నీవు లేను, నేను లేను, ఎవ్వరూ లేవు, ప్రపంచమే లేదు. మరి అంత గొప్ప సబ్జెక్ట్ మీద అంత హృదయపూర్వకంగా అన్నయ్య మనందరికీ కూడా మంచి విషయాలు తెలియజేశారు. కాబట్టి మనందరం ఏం చేద్దాం, అన్నయ్యకి హృదయపూర్వకంగా మరి అమ్మని గౌరవించడం అంటే కూర్చున్నాను ఒక పాప డాన్స్. మీ అందరికి కూడా అన్నయ్య మంచి పుస్తకాలు తీసుకొచ్చారు. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఎవరైతే వచ్చారో ఒక్కొక్క రిప్రజెంటేటివ్గా పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అన్నయ్య కూడా ఇక్కడ కూర్చుంటారు. దాని తర్వాత మనకి సౌజన్య వచ్చి మంచి నృత్యం చేయబోతుంది మనందరి ముందు కూడా. సౌజన్య కూడా స్వాగతం.